ఆపి శత్రువో వివర్ధస్స అంటే ఏమైపోయింది, ఇంద్ర ఓ ఇంద్రుడా, శత్రు అంటే ఓ నా శత్రువా, వివర్ధస్వ నువ్వే అభివృద్ధి చెందు అన్నాడు. అంటే తన కొడుకుని అందులోంచి సృష్టించేవాడిని అభివృద్ధి చెందాలనే చదివే మంత్రం అది, ఇంద్రుడికి వెళ్ళిపోయింది ఆ మంత్రం. అందుకే మంత్రోచ్చారణ చాలా జాగ్రత్తగా చేయకపోతే అర్థం అనర్థం అయిపోతుంది, చాలా డేంజర్. మంత్రం ఒక్క అక్షరం తేడా వచ్చిందంటే కొంపకొల్లేరే. ఇంకేముంది, అందులోంచి వృత్రాసురుడు పుట్టాడు. నాన్న ఏం చేయమంటావంటే, ఒరే నీకు రకరకాల శక్తులు ఇస్తున్నాను, ఇంద్రుని మింగేయన్నాడు. వాడు ఇంద్రుని చావగొట్టాడు. ఇంద్రుని ఏక మింగేసేట, అందరూ చూస్తుండగా ఆమని మింగేశాడు. మన వాళ్ళు మిరపకాయ బజ్జి మింగేసినట్టుగా ఇంత చేసే లతా మంగేష్కర్ మిరపకాయలు మింగుతుంది. ఆవిడ రోజు 12 మిరపకాయలు తింటుందిట ఆశ్చర్యం. అంత ఒకవేళ కారం తింటే గొంతు తీగా ఉంటుందేమో, రేపు టెస్ట్ చేసుకోవాలి. మరి అలా మింగేసేస్తే దేవతలు వెంటనే జృంభణము అంటే ఆవులింత అనే ఒక విద్య ప్రయోగించారు. అప్పుడే ఆవులింతలు ఉపన్యాసంలో కూడా తల అంటూ ఉంటారే, ఇది ఆవులింత కాదు వీళ్ళది, గేదెలింత. అది వాళ్ళు సృష్టించారు దేవతలు. ఆ ఇంద్రుడు కడుపులో ఉన్నాడుగా వృత్రాసురుడి మీద ఆవులింత అనే మంత్రం ప్రయోగించగానే ఆవులింత పుట్టింది. వాడు నోరు తెరిచాడు, నోట్లోంచి వాడు బయటకు వచ్చాడు. ఇంతలో బ్రహ్మ వచ్చి, ఇంద్రుడు గొప్పవాడు, నువ్వు మీ నాన్న వల్ల పుట్టిన వాడివి, గొప్పవాడివి, మంత్రం వల్ల యజ్ఞంలోంచి పుట్టావు, మీ ఇద్దరు కొట్టుకోకూడదు, చంద్రబాబు నాయుడును వైఎస్ కొట్టుకోకూడదని పాపం మా మిత్రులు ఒక ఆయన ఉండాలండి, అమెరికాలో ఉండగా ఇద్దరు స్నేహంగా ఉండడం అన్నాడు. వీళ్ళిద్దరూ స్నేహంగా ఉంటారా, అలా ఉంటే తుఫాను వచ్చేదో. అలాగా వృత్రాసుర ఇంద్ర మీ ఇద్దరు కలిసి ఉండండి అన్నాడు. వృత్రాసురుడు అన్నాడు, ఈ ఇంద్రుడిని నమ్మకూడదండి దొంగ పేరుగా, మా అన్నయ్యని చంపాడు, గురువుగారిని చంపినవాడు, రేపొద్దు నన్ను చంపడని గ్యారంటీ ఏమిటన్నాడు. అప్పుడు ఋషులు బ్రహ్మ అంతా కలిసి, నిన్ను అన్యాయంగా చంపకుండా వరం ఇస్తున్నాం మేము వాడిని, ఏమిందరా మాట ఇయ్యి అనగానే ఇంద్రుడు చేతిలో చెయ్యేసి, నిన్ను రహస్యంగా చంపను, మోసంతో చంపను, హఠాత్తుగా వెనక నుంచి వచ్చి కొట్ట చంపను అని రకరకాల వరాలు ఇచ్చి స్నేహం చేసుకున్నాడు తాత్కాలికంగా, సిపిఐ సిపిఎం కలిసినట్టుగా. సరే మొత్తం వరాలు ఇచ్చేసాక మళ్ళీ ఆ వృత్రాసురుడు ఏమన్నాడు, తడి పొడి వల్ల నేను చావకూడదు, పగలు రాత్రి చావకూడదు, ఆ వరాలు ఇవ్వండి అన్నాడు. ఇంద్రుడు అంటే ఇంకా భయం గనక అవి ఇచ్చారు. ఇంద్రుడు అన్నీ ఒప్పుకుని వీడితో స్నేహం చేసి వీడితో తిరుగుతున్నట్టే తిరుగుతూ పెద్ద కథ అయినా క్లుప్తంగా చెబుతున్నా. ఒకనాడు సముద్ర తీరంలో వెళ్ళారట షికారికి ఇద్దరు. అప్పటికీ ఆ పూట వాళ్ళ నాన్నగారు త్వష్ట ప్రజాపతి చెప్పారు, ఒరే ఇంద్రుణ్ణి నమ్మి కూడా పెడుతున్నావురా, వాడు కంప ముంచేస్తాడు రో అని చెప్పినా వినకుండా, ఆ ఇంద్రుడు మంచి స్నేహితుడండి అన్నట్టు. సరే సముద్రంలో తిరుగుతూ ఉండగా వెనకే పెడుతున్న ఇంద్రుడికి కసి, ఊరికే స్నేహం చేసుకున్నాడు కానీ ఈ దుర్మార్గుడు స్వర్గాన్ని పరిపాలించడం ఏమిటి, నేను కూడా వాడితో స్నేహంగా చేతులు కట్టుకు తిరగడం ఏమిటి, ఎలా చంపాలని చూస్తున్నాడు. అమ్మ అనుగ్రహం కలిగింది, విష్ణుదేవుడు అనుగ్రహం కలిగింది వాడికి. అది సంధ్య, పగలు కాదు రాత్రి కాదు. తడి పొడి వల్ల చావడగా, తడి పొడి కానిది ఏమిటా అని ఆలోచిస్తూ ఉంటే సముద్రపు నురుగు తడి కాదు పొడి కాదు, ఎందుకంటే అందులో కొంత తడి ఉంది, అలాగనేది తడి కాదు పొడి అనడానికి లేదు. అందుకని సముద్రపు నురుగులో వజ్రాయుధాన్ని అలా ముంచి వెనక నుంచి వాడి మెడ మీద ఒక దెబ్బ కొట్టి చంపేశాడు వృత్రాసురుడు, చచ్చిపోయాడు వృత్రాసురుడు. ఆ తర్వాత ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాపం, గురుహత్యాపాపం ఇవన్నీ రావడం, వాడన్నీ మొత్తం మీద బృహస్పతి మళ్ళీ యజ్ఞం చేసి వీడి పాపం పోగొట్టాడు. ఆ పాపమే పంచాట్ట అందరికీ, ఆ బ్రహ్మహత్య గురుహత్య పాపాలు. అదే ఆడవాళ్లలో నెలకు 3 రోజులు రజోదోషం బయట ఉండడం గాను, నదులలో వర్షాకాలంలో వరద అప్పుడు ఎర్రగా వస్తుంది నీరు, అది రజోదోషం దానికి. అందుకే వర్షాకాలంలో అలా వరద వచ్చినప్పుడు స్నానం చేయకూడదు, దోషం. ఇలా పంచిపెట్టేశాడు అందరికీ. ఆ చచ్చిపోయిన వృత్రాసురుడు ఇదిగో ఇప్పుడు ఈ సింధుద్వీపుడు అనే పేరుతో రాజుగా పుట్టాట. పాత జన్మ ఉంది, ఫ్లాష్ బ్యాక్ వీడికి గుర్తుంది. అమ్మ ఇంద్ర మోసం చేసి నన్ను చంపావా, నీ అంతం చూస్తాను అని చెప్పి మళ్ళీ బ్రహ్మ కోసం తపస్సు మొదలుపెట్టాడు. కేకారణ్యంలో ఘోర తపస్సు చేశాట. ఆయన తపస్సు చేస్తూ ఉండగా ఈ తపస్సు పాడు చేయడానికి ఒకరోజున ఒక పరమ సుందరీమణి వచ్చింది. అదేమిటో తెలియదు, తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి వస్తారు ఈ సుందరీమణులు. ఆ మధ్యన ఒకడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. వెంటనే వీడు అన్నట్ట, ఏమిటి బ్రహ్మదేవ అప్పుడే వచ్చేసావు, తపస్సుకు ముందు ఊర్వశి రంభ వస్తారనుకుని నేను చేశాను, వాడు మానేసి నువ్వు వచ్చేవేమిటి అన్నట్టు, దిక్కుమాలడు వాడు గొడవ వాడివి అంచేత మొత్తం మీద ఈయన తపస్సు చేస్తూ ఉంటే వేత్రవతి అని పేరు కలిగిన సుందరీమణి, తతకాలేన మహతి నదీ వేత్రవతి శుభ. ఆవిడ పేరు వేత్రవతి. ఆవిడ నదీ రూపంలో ఉంటుంది. పరమసుందరీమణి, వరుణుడి భార్య పైగా. దేవతల భార్యలకి మామూలు వాళ్ళలాగా వావి వరస అవసరం లేదనుకోండి. నదికి వరస ఏమిటి నమోహం, భూదేవికి వరస ఏమిటి అని చేత ఆవిడ మంచి అందంగా అలంకారం చేసుకుని పువ్వులు పెట్టుకుని టింగురాగాని చెవులకు కుండలాలు పెట్టుకుని వాళ్ళంతా ఎక్కడ పడితే ఈ మధ్యన దిక్మాలను అవేవో సెంట్లు పెరఫ్యూములు కొట్టుకుంటున్నారుగా అవన్నీ కొట్టుకుని మానుష రూపంలో రాజుగారు తపస్సు చేస్తున్న తోటికి వచ్చింది. తర్వాత కథాక్రమం అంతా కూడా రేపు మళ్ళీ చక్కగా వద్దాం. ఎంత వర్షం వచ్చినా ఉపన్యాసం జరుగుతుంది కనుక మీరు అవిద్య మహామాయాస్వరూపిణి యొక్క దివ్య కథను మనం చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు వృత్రాసురుడు పునర్జన్మెత్తాడు. సింధుద్వీపుడు అనే పేరుతో బ్రహ్మవంశంలో పుట్టాడు. ఇంద్రుడి మీద ఉన్న పాత పగతో వేత్రవతి అనే నదీ తీరంలో తపస్సు చేశాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, ఎన్ని జన్మలెత్తిన పాత పగలు లేక పాత ప్రేమలు అవి వదిలిపెట్టవు. భవములు పెక్కైన చెడవు తన కర్మంబులు అంటాడు భాగవతంలో దశమస్కంధంలో. ఎన్ని జన్మలెత్తిన పాతవి మాత్రం అంత తేలిగ్గా పోవు. అందుకే ఈ జన్మలో కూడా ఆశ్చర్యకరంగా భార్యాభర్తలై పుట్టి కూడా కొట్టుకుంటారు కొంతమంది. అంటే పూర్వజన్మలో వీళ్ళు శత్రువులు, ఏదో కర్మగాలి వాళ్ళు ఒకరికొకళ్ళకి కొంత సాయం చేసుకున్నారు. ఈ జన్మలో మొగుడు పెళ్ళలు అయ్యారు. పాత పగ ఒకటిగా అందుకని సై అంటే సయ్యం లేచిపోతారు మళ్ళీ. ఎంత అందమైన మాట, భవములు పెక్కైన చెడవు తన కర్మంబు. ఎన్ని జన్మలెత్తిన ఆ పాత వాసన, ఆ పగ, ఆ ద్వేషం లేక ప్రేమ పో. ఒక్కొక్కడు ఎక్కడో ఉంటాడు కానీ ఎందుకో తెలియదు, ఒక్కొక్కడిని చూస్తే సొంత కొడుకులే ప్రేమించు గుర్తిస్తుంది. వాడితో మనకి ఏమీ సంబంధం ఉండదు. ఎవడ పిల్లడు అయినా నా బాబే అని రోజు వాడిని పిలిచి వెన్న పెడతారు కొంతమంది. చూడండి ఆశ్చర్యం, ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తిని అనాథాశ్రమం నుంచి తెచ్చి ఇంట్లో పెట్టి పెంచుకుని వాడికి ఆశతంతా అప్పచెబుతోంది ఒక్కొక్క ఆవిడ. మనం చూస్తాం కళ్ళ ముందు. అంటే వాడు ఏ జన్మలోనో వీళ్ళకి అంత బంధం ఉందన్నమాట, రుణానుబంధం అన్నారు. ఆశ్చర్యం, కోట్లకు ఆస్తి ఉన్నటువంటి ఒక ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు. చివరి క్షణాల్లో ఎందుకో నాన్నకి తెక్కొచ్చి ఆస్తి అంతా ఎవడికి రాసేశాడు. వీడికి దిక్కుమాలిన బతికే అయింది. ఇవే ఉంటాయి కర్మలు, రాగద్వేషాలు. ఇతడు ఎప్పుడో ఒక జన్మలో ఇంద్రుడి చేతిలో తెచ్చాడు, ఇంకో జన్మ ఎత్తాడు, అయినా పాత జన్మవాసన ఉండిపోయింది. అందుకని ఇంద్రుడి మీద పగ తీర్చుకోవడం కోసం కఠోర తపస్సు చేశాడు. ఇంకా తపస్సు చేస్తూ ఉంటే ఒళ్ళంతా ఈగలు పట్టేస్తున్నాయి, చీమలు పట్టేస్తున్నాయి, దోమలు పట్టేస్తున్నాయి, కుట్టేస్తున్నాయి, లెక్క చేయడు. అలాగే తపస్సు చేస్తున్నాడు. మనం ఉపన్యాసం చెబుతున్నప్పుడు మూతి మీద ఎక్కడ పడితే అక్కడ చీమలు దోమలు ఈగలు వాళ్ళతోంటే చిచ్చి ఇలా కొట్టుకు ఇలా కొట్టుకుని ఒకసారి కదలకపోతే కుదరదు. కానీ వాడు మూర్ఖత్వపు తపస్సు అంత కఠోర దీక్షతో చేస్తున్నాడు. వాడు పురాణం వింటూనే ఉంటాం, పక్కన ఎవడొచ్చాడో మనకు తెలిసిపోతుంది. వాడిని డొక్కలు ఏదో పోటు పట్టే మీద పడతామే అంటాం. వాడికి ఆ నిష్టం ఉంది, మరి చేశాడు తపస్సు. ఇంతలో ఈ తపస్సుకి దేవతలు భయపడ్డారు, ఇంకా తక్కిన వాళ్ళు భయపడ్డారు. ఇంద్రుడికి మరీ భయం, వరుణదేవుణ్ణి పిలిచాడు. వరుణదేవ నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు సింధుద్వీపుడు అనే మహారాజు. వాడెవడో కాదయ్యో, పూర్వజన్మలో మన ప్రాణశత్రువు వృత్రాసురుడు. ఈ జన్మలో మళ్లీ తపస్సు చేసి వరాలు పొందితే ఏం కొంప ముంచుతాడో. ఎప్పటికైనా ఇలాంటి వాళ్ళు ప్రమాదకారులే. రూపం మారచ్చు కానీ రాక్షస బుద్ధి మారదు కదా. నేను ఒకసారి అదేట జంగారెడ్డిగూడెం దాటిన తర్వాత బుట్టాయిగూడెం రుట్టు అది వెళ్ళి దాన్ని ఏమంటారు అది అమ్మవారి గుడి, గొబ్బల మంగమ్మ గుడికి వెళ్ళాం ఒకసారి. ఏంటండి రెండు మూడు సార్లు ఒక కుర్రాడు, వాడు ఎంత చేసి ఎంత ఉంటుందో 12 ఏళ్ళు ఉంటేవాడు, కనీసం 100-150 కోళ్ళు కళ్ళ ముందు పర్ పర్ అని కోసి పారేయడం ఏదో మన కాగితం చింపినట్టే. ఎంత తేలిక కోసిస్తున్నాడు ఇంటి వాడికి, తోటకూర కోయడానికి కూడా మనం దరిసిపోతాం ఇంట్లో. అమ్మ బాబోయ్ అనిపిస్తుంది, వాడు కోసి పారేస్తున్నాడు. వాడు వాడు పూర్వజన్మలో రాక్షసుడు, వాడు ఈ జన్మలో మానవ రూపం ఎత్తాడు. రూపం మానవ రూపం కానీ వాడి పాత బుద్ధి ఎక్కడికి పోతుంది? అందుకే అంత తేలిగ్గా ఇలా పుచ్చుకుని కోసేసి అది కొట్టుకుంటుంటే వాడికి ఆనందం కలుగుతుంది. ఆ రక్తం చూస్తుంటే వాడికి ఏదో తెలియని ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. వాడు ఇంకెంతకంటే మనుష్యులలో రాక్షసులు అంటే ఏమిటి? ఒళ్ళు జలధరించేస్తున్నాడు వాడు మనకి. అయ్య బాబోయ్, ఈ అమ్మవారు ఎలా ధరిస్తుంది అరాచకం అంతా అని. ఇన్ని కోళ్ళు పరపరపరపరకు వచ్చేస్తుంటే మూర్ఖులు. అందుకే ఆవిడ ఎప్పుడు మాయమైపోయింది, అక్కడ అమ్మలేదు. ఇప్పుడు అక్కడ ఒకటి బొమ్మే మిగులుతుంది. ఆ ప్రకృతి సౌందర్యం చూద్దామని వెడదామనిపిస్తుందా? ఆ వెళ్ళినప్పుడు అలా ప్రకృతి సౌందర్యం కంటే ఈ రక్త సౌందర్యంతో వికృతి అయిపోతుంది అన్నమాట. ఇంకా కొన్ని కొన్ని దగ్గర గుళ్ళు, అందుకే నేను మాట వరుస కూడా ఇంకా అక్కడికి వెళ్ళడానికి తడిసిపోయి ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం సుఖం అనిపిస్తుంది అనమాట. ఇరాటనాలు కొంటే ఇవి ఉన్నాయి. వాళ్ళు అక్కడ అంత గొర్రెను ఒక్క దెబ్బకి నరికేసి ఆనందం పొందుతున్నాడు అంటే ఇంక వాడు రాక్షసుడు అంటే ఇంక వీడికింత ఏమండి? అది వాడి పూర్వజన్మ వాసన. రాక్షసులకు ఏమిటంటే ఒక మెడ మనిషిని అలా విరిచి ఆ రక్తం జిమ్ముని చిందుతూ ఉంటే దాని ఇలా మనం కోకో కోలయో దంసప్పో తాగినట్టుగా తాగి ఆనందం పొందడం వాడి లక్షణం. ఆ లక్షణం మానవ జన్మలో వచ్చింది వీడికి. అందుకని ఏమన్నారంటే పాత జన్మ మరొక జన్మలోకి తీసుకెళ్ళినా ఆ వాసన పోకపోవడము అంట, దీన్ని వాసన అన్నారు. గుర్తుపెట్టండి, వాసనా బలం అంటే ఇది. ఒక వ్యక్తి పుట్టి పుట్టగానే డ్యాన్స్ చేస్తున్నాడు, ఒక్కొక్కడు పాడుతున్నాడు, ఒక్కొక్కడికి పుట్టుకతో కవిత్వం వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాడి పాత వాసన అంటే ఇది అనమాట. వాడి ఇంత జన్మలో మహాకవి జ్ఞాని, ఎక్కడో చిన్న పొరపాటు వల్ల మళ్ళీ జన్మెత్తవలసి వచ్చింది. వాడికి పాతవి తన్నుకు వస్తాయి. అన్ని చతుషష్ఠి కళలు అంతే. అలాగే ఈ వాసనల్లో రాక్షసత్వం కూడా అంతే. అటువంటి రాక్షసత్వాన్ని చూస్తే కూడా పాపమాట. నాకు చాలాసార్లు అనిపిస్తుంది వెళ్ళి స్నానం చేయడానికి ఆ గొప్పల మంగళం దగ్గరికి వెళదాం అనిపించి ఈ కోళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా వెళ్ళాలి బలి దడు, అందుకని ఇక వెళ్ళటంలా. ఆ చూస్తే కూడా పాపంట కదా మరి. అందుకని ఏమంటే కర్త కారయిత చైవ ప్రేరక శ్చానుమోదక. నలుగురికి సమాన పుణ్యం సమాన పాపం వస్తుందన్నారు. కర్త చేసేవాడు, ఇప్పుడు ఉపన్యాసం చెప్పేవాడు నేను, నన్ను కర్త అంటారు. కారయిత ఉపన్యాసం చెప్పండు అని అడిగిన అంబికా కృష్ణ గారు. ప్రేరక కృష్ణ గారు, భలే మంచి బుద్ధి వచ్చిందండి మీకు, చెప్పండి పురాణాలు అని ఏ బాలకృష్ణ గారు వీళ్ళంతా ప్రోత్సాహపరుస్తారు. రోజు వినడానికి వాళ్ళు ఎలాగో రారు, అయినా ప్రోత్సాహపరుస్తున్నారు. అనుమోదక అంటే మీరు రోజు వచ్చి ఆనందంతో వింటున్నారు. చెప్పేవాడు, చెప్పించేవాడు, చెప్పిన వాడిని చెప్పించు అని ప్రోత్సహించిన వాడు, ఆ ఫలితాన్ని వినేవాళ్ళు ఈ నలుగురు అన్నమాట. సర్వథా సర్వకార్యేషు చత్వారః సమభాగినః. ఏ పనిలో అయినా సరే అది మంచి అవ్వచ్చు చెడ్డవచ్చు, చత్వారః ఈ నలుగురు కూడా సమభాగినః సమానమైన ఫలితం అనుభవిస్తారు. ఫలితంలో నలుగురికి సమాన భాగం ఉంటుంది. అంటే కృష్ణ గారికి ఎంత పుణ్యమో, నాకెంత పుణ్యమో, ఈ ప్రోత్సాహపరిచినటువంటి మధ్యవర్తులు కవిటి వాళ్ళకి ఎంత పుణ్యమో, విన్న మీకు అదే పుణ్యం. నలుగురికి సమానం, అందరికీ నాలుగు పావలాలు. పావలాకి విలువ లేదు కాబట్టి నాలుగు రూపాయలు తీసుకుని ఒక్కొక్కడికి ఒక్క రూపాయి ఇద్దాం. మరి పావులంటే రేపు పొద్దున పావులా చేతిలో పెడతా అదనమాట. ఈ విధంగా నాలుగు భాగాలు చేశారు. ఇది పుణ్యం. పాపం కూడా అంతే. కోడి కోసేవాడు, కోడి పట్టికెళ్ళి అక్కడ కోయించినవాడు, పదే కోసావరా అని ప్రోత్సాహపరిచేవాడు, ఆ తర్వాత ఆ మాంసం తినేవాడు ఈ నలుగురు. మనం చూసి బాధపడి ఏం అనలేకపోయినా కొంచెం మనకు కూడా తగులుతుంది ఇట్లేని పొలగడం. ఎందుకని మనమేం అంటలేదుగా, మీరందరూ కూడా ఏదో ఆడ పాటలు పాడతారు, మనకెందుకు లేరు, వచ్చేస్తున్నారుగా. వచ్చేస్తున్న కారణం చేత మీకు కూడా వస్తుంది అప్పుడు ఆ పాపం. అందుకని వెళ్లకుండా ఊరుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంచేత ఈ మధ్యన ఒక ధర్మ సందేహం అడిగారు ఒకరు. ఆడెవడో కోసి మాంసం అమ్ముతున్నాడు, మేము తింటున్నాం కానీ మేము అన్న కోసామా, మాకెందుకండి పాపం అని. నువ్వు తింటున్నావు కాబట్టి వాడు కోస్తున్నాడు, అది గుర్తుపెట్టుకో. మీరెవ్వరూ పోయి కొనకండి, మానేయండి, ఎవడి కోసం కోస్తాడు, ఇక వాడి పీకి వాడు కోసుకుంటాడు. అంచేత ఖచ్చితంగా ఎప్పుడు ఆ బయట బజ్జీలు కొట్టి ఎప్పుడు పెడతాడు? వీరందరూ కొనితే ఎవడు కొనకుండా ఏగలు తోలుకుని ఎంతకాలం పెడతాడు కొట్టు? ఆ తర్వాత జై కొట్టి వెళ్ళిపోతాడు బాకి. అంచేత ఏ పనిలో అయినా దాన్ని పుచ్చుకున్న వాడికి కూడా ఆ ఫలితం ఉంటుంది. ఈతడు పూర్వజన్మలో రాక్షసుడు, ఆ బుద్ధి ఇంకో జన్మెత్తినా పోవడంలా. అందుకే మళ్ళీ నా మీద ద్వేషంతో తపస్సు చేస్తున్నాడు వరుణ. వీడు తపశ్శక్తి పొందాడో, బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొందాడో, ఆ తర్వాత వెళ్ళి మనకి ఏమి ఎసరు పెడతాడో, నీ జల సమీపంలో వీడు తపస్సు చేస్తున్నాడు అంటే నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడని చెప్పాం కదా. నదికి అధిష్టాన దేవత వరుణుడు కాబట్టి నువ్వు పక్కనే ఉండి రోజు వాడు ఏం చేస్తున్నాడో చూస్తున్నావు. వాడి తపస్సు పాడు చేయి. తపస్సు పాడు చేయాలి అంటే వాడిని కొట్టడం తిట్టడం లాభంలా, వాడి జన్మలో కొంచెం గట్టాడు. ఇక ఒకటే పరమ సౌందర్యంతో వాడిని పడగొట్టి అన్నట్ట. వెంటనే వరుణుడు వేత్రవతి నదిని పిలిచాడు. ఓ నది, నువ్వు ఒక అందమైన రూపం ధరించి వాడి బొట్లో వేసుకో, వాడి తపస్సు పాడిది అనగానే నదీ వేత్రవతి శుభ. ఆ వేత్రవతి అనే నది చక్కని రూపం ధరించింది, అందమైన రూపం ధరించింది. మానుషం రూపం ఆస్థాయ సాలంకారం మనోరమం ఆజగామ యతో రాజా తేపే పరమకం తపక. ఒక మనిషి రూపం ధరించింది. ఆ రూపం ఎలా ఉంది అంటే ఎంత అందంగా ఉన్నా అలంకారం చేసుకుంటేనే అందం అన్నారు. ఎంతో గొప్ప సౌందర్యవతి అయినా సరే పొద్దున్నే పాచిపళ్ళతోటి ఆ దిక్మాలను విరబూసుకున్న జుట్టుతోటి కనపడిందంటే హడిలి పారిపోడు. అందుకని శుభ్రంగా అలంకారం చేసుకోవాలి, స్నానం చేయాలి చక్కగాను. ఎంత అందంగా ఉన్నా గుండు చేయించుకోగానే ఒకసారి ఏమైపోయింది చూడండి రూపం, కొంత మార్పు వచ్చేయలే మరి. అందాక టెంపరీ ఉగ్గు తెచ్చిపెట్టాడంటే ఓడో తెచ్చిపెట్టాయి. అంచేత మొత్తం మీద ఏది ఏమైనా శరీరానికి కొంత అలంకారం తప్పదు అన్నారు. అంచేత సాలంకారం ఆ నదీ దేవత కూడా అద్భుతంగా అలంకారం చేసుకుంది. అంచేత సుందరీమణి రూపంలో ఆ రాజు తపస్సు చేస్తున్న చోటుకు వచ్చింది, నృత్యం చేసింది. ఈయనేమో జడలు కట్టేశాయి, గడ్డాలు పెరిగిపోయాయి. మహామునీశ్వరుడు మౌనంతో తపస్సు చేస్తున్నాడు. తపస్సు ఎవడు చేసినా మాట్లాడకుండా వాళ్ళంతా మునులే గుర్తుపెట్టుకోండి. రాక్షసులు కూడా మునులే అవుతారు, ఎవడైనా మునే. అందుకని ఆయన్ని ఆకర్షించడం కోసమని చక్క ఏం చేసింది, అక్కడ ప్రకృతి అంతా మార్చేసింది. అందులో వరుణదేవుడు అనుగ్రహం వల్ల చక్కని మొక్కలు పూల మొక్కలు అన్నీ సృష్టించేసింది, కోకిలల గానం ఏర్పాటు చేసింది, ఒక కొంతమందిని వీణ వాయించమన్నది, కొంతమందిని హార్మోనియం వాయించమన్నది, మధ్యలో వాయించమన్నది. ఇక నృత్యం మొదలుపెట్టింది. ఏం నృత్యం చేసిందంటే అపూర్వమైన మనోహరమైన నృత్యం. ఎంతటి వాడైనా ఆ నృత్యం చూస్తే పరవశించిపోతాడు. అటువంటి నృత్యం చేసిందిట. ఆ నృత్యం చూశాడు చెక్కు చెదరటంలా, కిక్కును మండం లేదు, అలాగే కళ్ళు మూసుకుని ఉన్నాడు. ముట్టుకుంది, గడ్డం పట్టుకుంది, బతిమాలింది, పైన పన్నీరు బుడ్డి పెళ్ళిళ్ళలో దొరుకుతారే అలా దల్లింది. చిట్ట చివరికి రాజుగారు కళ్ళు విప్పాడు. ఈ సింధుద్వీప మహారాజు ముని అప్పటి వరకు శాంతంగా ఉన్నాడు, కానీ తపస్సు పాడు చేస్తోంది అనే కొంచెం కోపం వచ్చింది. అందుకని స రాజా క్రుద్ధమానస క్రోధంతో అన్నట్ట, ఉవాచక శిశుశ్రోణి సత్యం కథయ భామిని. భామినిమణి సుందరీమణి, ఎవరు నువ్వు? ఎందుకే మీరు నా వెంట పడతారు? కర్మ హాయిగా తపస్సు చేసుకుని వరాలు పొందుదాం, బ్రహ్మదేవుడి అనుగ్రహం పొందుదాం అని ఇక్కడికి వస్తే రామేశ్వరం వెళ్ళినా డాష్ తప్పలేదుట. అలా తయారయ్యారు మీరు. కోరుకునే వాళ్ళ తొలగిపోక మధ్యలో నా తపస్సు పాడు చేస్తా వచ్చి పో అన్నాడు. అప్పుడు ఆ నదీ దేవత అందిట, అహం జలపతే పత్ని వరుణస్య మహాత్మనగా నామ్నా వేత్రవతి పుణ్య స్వామిచ్చంతీహమాగత. అదేమిటి అంత తేలిగ్గా తీసేసావు మహారాజా? నువ్వు మునీశ్వరుడిగా ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, కానీ స్వతసిద్ధంగా రాజువి. కామక్రోధాదులు కలిగిన దేహం నీది. నేనెవరు నువ్వు చెబుతున్నా? ఈ సమస్త లోకాలకి జలం ఆధారం. జలం లేకపోతే ఒక క్షణం కూడా ఎవడూ బ్రతకలేడు. అలాంటి జలాధిదేవత మహాత్ముడు వరుణదేవుడి పత్నిని వేత్రవతి అంటారు. ఈ నదీ దేవతనయ్యా నేను, నదీ అధిష్టాన దేవతని, పుణ్యస్వరూపిణిని. కొన్ని కోట్ల జన్మల సుకృతి ఉంటే తప్ప ఎవరిని వరించిరాను. మా నదీ దేవతలకి స్థావరము జంగమము రెండు రూపాలు ఉంటాయి. ఇలా నదిగా ప్రవహిస్తాం, రూపము ఉంటుంది. మేము పుణ్యాత్ములను వరిస్తే మాకు దోషం ఉండదు, ఎందుకంటే మేము దేవతలం కనుక. అందుకే గంగానది శంతలుణ్ణి ఇటు సముద్రుణ్ణి కూడా వరించగలిగింది. ఆవిడకి అంటూ సంటూ అనుకుంటే ఏ మనం స్నానం చెయ్యం, మనందరం ఎప్పుడో పోతాం. అందుకని నీ దగ్గరకు వచ్చా, ఇదిగో ఈ రూపం నీకోసమే ధరించా. నేనేం కోరలేదుగా అన్నాడు ఈయన. అప్పుడు ఆవిడ చెప్పిందట, బృహస్పతి స్మృతి రాశాడు. అంటే బృహస్పతి ఎలా చెబితే అలా నడుచుకోవాలి కదా. అందులో ఏం రాశాడు, సాభిలాషాం పరస్త్రీంచ భజమానాం విసర్జయేత్ సపాపః పురుషోద్యయో బ్రహ్మహత్యాం చ విందతి. ఆవిడ పరస్త్రీయే అవ్వచ్చుగాక, కానీ తనంత తాను వరించి వస్తే ఆమెను స్వీకరించడం వల్ల పుణ్యం తప్ప పాపం లేదు అన్నాడు బృహస్పతి. సాభిలాషాం అంటే కోరికతో వచ్చిన దానిని, అటువంటి పరస్త్రీంచే భజమానం విసర్జయత్, తనంత తాను పూజించడానికి వచ్చిన పరస్త్రీ అయినప్పటికీ విసర్జయేత్ నా అంటే విసర్జించకూడదు. ఒకవేళ విసర్జయేత్ విసర్జిస్తే స పాపః పురుషః అజ్ఞేయః, వాడు పాపాత్ముడని పిలువబడతాడు. నేను నిజమైన ప్రేమతో వచ్చా, అందుకే ఇప్పుడు నన్ను నువ్వు విడిచిపెడితే బ్రహ్మహత్యాంచ విందతి, నీకు బ్రహ్మహత్య వస్తుంది. కావాలంటే బృహస్పతిని అడుగుపో. కాబట్టి రాజా నీకు బ్రహ్మహత్యా పాపం కావాలా, నేను కావాలో కోరుకో. నీ తపస్సు ఎన్నాళ్ళు చేస్తే నీకు బ్రహ్మహత్యా పాపం పోతుందో ఆలోచించుకో అనగానే రాజు బాగా చదువుకున్నవాడు, శాస్త్రాన్ని దివ్య దృష్టితో చూశాడు. కర్మరాబాబు నాకు ఇది వచ్చి పడింది, బ్రహ్మహత్య అయితే దిగదీస్తే బ్రహ్మహత్య, ఎగదీస్తే గోహత్య అనే సామెత ఉందిలేండి, అలా ఉంది నా పరిస్థితి. తపస్సు మానేస్తే ఎలాగో భ్రష్టుణ్ణి, ఈవిడిని విడిచిపెడితే బ్రహ్మహత్యా పాపం వస్తుంది, ఎలాగో హత్యాపాపం తప్పదంటారు, మరేం చేయను అని ఆలోచించి, సర్లే ఈసారికి నిన్ను స్వీకరిస్తున్నాను, మళ్ళీ తపస్సు చేసుకుంటానులే అని ఏవముక్తస్తయా రాజా సాభిలాషోపభుక్తవాన్ ఇలా పలికి ఆమెతో ఆ నదీ తీరాలలో విహరించాడు. మహాప్రభావ సంపన్నుడైన ఆ తపస్సు వల్ల ఆయనకి ద్వాదశార్క సమప్రభ, 12 మంది సూర్యులతో సమానమైన కాంతితో ఒకనొక పురుషుడు కొడుకు పుట్టాడు. కానీ నిజానికి అతని ఉద్దేశం ఏమిటి, తపస్సు చెయ్యాలని. తపస్సు మధ్యలో ఏ వంకతో అయినా మొత్తం మీద భ్రష్టత్వం పొందడం వల్ల వీడికి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు తేజస్సుతో పుట్టాడు, కానీ వాడిలో క్రూరత్వం కూడా వచ్చిందిట. ఎందుకనంటే ఇతడు తపస్సుని మధ్యలో విడవడం వల్ల పుట్టినవాడు క్రూరుడై పుట్టాడు. వేత్రవతి కొడుకు గనక పుత్రుడు గనక వేత్రవత్యుదరేజాతో నామ్నా వైత్రాసురో భవేత్. వేత్రవతికి కొడుకు కాబట్టి వైత్రాసురుడు అన్నారు వాడిని. వీడు నాన్న పూర్వజనంలో వృత్రాసురుడైతే వీడు వైత్రాసురుడు, అంటే వేత్రవతి కొడుకు అని. వాడు ఎంత బలవంతుడో చెప్పారు, ఒకేసారి 8 పర్వతాలని పైకి కిందకి విసిరి ఒకదాంతో కొట్టేవాటివాడు, కుల పర్వతాలతో ఆడుకునేవాటివాడు. బలవాన్ అతి తేజస్వి ప్రాగ్జ్యోతిషపతిర్భవత్, మహాబలవంతుడు, మంచి కాంతిస్వరూపుడు. ఏం కాంతి, ఏం బలం వాడిది, మహాకాంతిస్వరూపుడు వాడు. వాడిని చూసేవాడికి ఆశ్చర్యం కలిగేదట. ఒక సూర్యుడు చూస్తేనే మనం కళ్ళు తిరుగుతాయంటారే. ద్వాదశార్క సమప్రభ అన్నారుగా, 12 మంది సూర్యులతో సమానమైన కాంతితో ఉన్నాడు వాడు, మహాబలవంతుడు. వాడు పుట్టి పుట్టగానే పెద్దగా పెరిగిపోయాడు. ఇటువంటి వాళ్ళని సద్యోగర్భము అంటారు. ఆన్ ది స్పాట్ కుమారుడు పుడతాడు, పుట్టగానే పెద్దవాడైపోతాడు. ఇంకోటి పెంచక్కర్ల, ఎల్కేజీకి డొనేషన్లు కట్టక్కర్ల, మున్సిపాలిటీ సర్టిఫికెట్ ఎక్కర్ల, వాడు ఏం చదివాడో ఏమిటో అని వెంగక్కర్ల, హాయిగా వాడు ఒకేసారి పెద్దవాడైపోయాడు. సింధుద్వీప మహారాజు అన్నట్ట, ఒరే నేను మళ్ళీ తపస్సుకు పోతాను, ఇప్పుడు నేను పరిపూర్ణమైన జ్ఞానంతో ఉన్నాను, నేను వరాలు పొందినా ఎవ్వరికి నష్టం కోరుకోను, అంటే ఇంద్రుడి నాశనం కోరుకోను. ఇంత పూర్వం వాడికి పగ ఉంది, ఇప్పుడు జ్ఞానం కలిగింది, బ్రహ్మజ్ఞానం. అది కూడా వేత్రవతి నది దేవతా స్పర్శ అన్నారు. కొంతమంది పుణ్యాత్మురాల స్పర్శ తగిలితే ఎంత అజ్ఞానికైనా క్రోధం కలిగిన వాడికైనా జ్ఞానం వస్తుందట. ఆవిడ అనుగ్రహం వల్ల వీడికి సద్బుద్ధి వచ్చేసింది. నేను హాయిగా మోక్షం కోసం ఇదే నదీ తీరంలో తపస్సు చేస్తాను. నువ్వు వీరుడివి, కానీ కొంత క్రూరబుద్ధి ఉన్నవాడివి. నా తపస్సు మధ్యలో ఆగి పుట్టడం వల్ల నువ్వు కొంత దుర్బుద్ధితో పుట్టావు. నీవు మామూలు లోకాల్లో కాకుండా ప్రాగ్జ్యోతిషపురానికి రాజువుక. ప్రాగ్జ్యోతిషపురం అంటే ఇప్పుడు ఎక్కడుందో తెలుసుగా మీకు, అస్సాం, కామరూపదేశం అంటారు దాన్ని. గౌహతి ఉంది కదా, అక్కడికి దగ్గరలోనే ఉంది ప్రాగ్జ్యోతిషపురం. అది గౌహతి కాదు అసలు, గోహతి. గో అంటే ఆవు. పూర్వం కామధేనువు కాలి గిట్ట దెబ్బకి ఏర్పడిన నగరం అది, అందుకని గోహతి, ఆవు దెబ్బ, కాలి దెబ్బ. అది క్రమంగా గో అన్న గౌ అన్న ఒకటే గనక ప్రథమ విభక్తిలో గౌ కూడా అవుతుంది కనుక గౌహతి అయిందనమాట. అస్సాం అంటే అది. అస్సాం అంటే మాటలు కాదు, ఇప్పటికీ ఆ దిక్మాల వాళ్ళ ఉల్ఫా తీవ్రవాదులు ఎందుకు పుడుతున్నారంటే ఆ అస్సాముని పూర్వం నరకాసురుడు పరిపాలించాడు ప్రాగ్జ్యోతిషపురాన్ని. ఇదిగో ఈ దుర్మార్గుడు వీడి పేరేట వైత్రాసురుడు. రాక్షసులు ఎక్కువ కాలం పరిపాలించారు దాన్ని. ఇప్పుడు కూడా రాక్షసులే పరిపాలిస్తున్నారు దాన్ని. కొన్ని దేశాలు ఉంటాయి వాటికి ఎక్కువగా క్రూరత్వం ఎందుకు వస్తుంది అంటే పాత వాళ్ళ వల్ల. చూడండి ఎప్పుడు బీహార్ చూడండి మీరు, బీహార్లో చంపుకోవడాలు కొట్టుకోవడాలు ఎవడున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ క్రూరత్వాన్ని అణతడం కష్టం. చిన్ని చిన్ని వాటికి చంపేసుకోవడం కొట్టేసుకోవడమే. ఎందుకని, అదిగో ఆ బీహార్ అంటే మగధ దేశం, జరాసంధుడి పరిపాలనది. పాట్నా అంటే పాటలీపుత్రం, రాజగృహం అది అసలు పేరు. జరాసంధుడి ప్రభావం అది. కొంతమంది లెగ్గలు అంచేత జరాసంధాదులు పరిపాలించడం వల్ల ఆ మగధ సామ్రాజ్యం అలా తగులాడింది. తర్వాత కొంతమంది మధ్యలో మహానుభావులు అశోకుడు లాంటి వాళ్ళు వచ్చినా, అశోకుడు మగధ సామ్రాజ్యాధినేతే, చంద్రగుప్తుడు దాన్నే పరిపాలించాడు. అయినా పాత వాళ్ళ వాసన వీళ్ళకు కూడా వస్తుంది తప్ప వీళ్ళ వాసన తర్వాత వాళ్ళకి రావట్లే. అలాగే అస్సాం అంటే అదనమాట. ఈ ట్రిప్ అయ్యాక నెక్స్ట్ టైం ఒకసారి అక్కడికి కూడా వేస్తాం, కామరూపదేశానికి కూడా. అక్కడ అమ్మవారు ఉంది, కామాఖ్య శక్తిపీఠం అది. ఓయ్ బాబు, అసలు దాని గురించి చెప్పడానికి అక్కడ దేవీ సప్తశతి కథను వినాలి అసలు అక్కడ. అది ప్రాగ్జ్యోతిషపురం అంటే. చాలా విచిత్రమైన స్థలాలు ఉన్నాయి. ఆ మధ్యన గణపతి సచ్చిదానంద స్వామి వారు ఒకసారి అక్కడికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు నన్ను పిలిచారు. సరిగ్గా పిలిచినప్పుడు నేను అమెరికాలో ఉన్నా, 2006 అనుకుంటా అది. అవును, 2006లో వారు ఫోన్ చేయటం, వారితో రమ్మను, వారితో రమ్మండమే తల అరుదు కదా, అది ఆశ్చర్యకరంగా. అలాగా తర్వాత నేను అక్కడ ఉన్నానని తెలుసు, రాలేనని తెలుసు అని చెప్పి ఎప్పుడో ఒకప్పుడు పెడతానని ఆ స్వామివారి అన్న. రోజు మెళ్ళో వేసుకొస్తున్నాగా కొలుసు స్ఫటికమాల, అది ఏలూరులోనే ఒక పుష్పాల మాలలో నుంచి ఒక గులాబీ పువ్వు నలిపిచ్చారు ఆయన. నేను అప్పుడే మీరు చూశారు కదమ్మా దాన్ని, ఒక పుష్పంబుల మాల నుండి జనులు ఓహో ఎంతు ఆశ్చర్యమగ్నకులై చూడక సృష్టి చేసితి సువర్ణ స్ఫాటికంబైన మాలిక నా కోసము బ్రహ్మ విష్ణు శివమూర్తి సచ్చిదానందుడా ఒక లెక్క ఇది నీకు నా కొసగవే ఒప్పారు నీ సన్నిధి అన్నప్పుడు పద్యం చెప్పా. ఒక పుష్పాల మాలలో ఉన్న పుష్పం నుంచి నా కోసం సువర్ణ స్ఫటిక మాలని సృష్టి చేశావు, ఇది ఒక లెక్క, నాకేదో బ్రహ్మానందం తప్ప వీటి మీద కోరికలే ఉన్నాయి అని అదొక అద్భుతమైన పద్యం అనుకోండి. దానికంటే ముందు ఇప్పుడు వేసుకున్న గొలుసు, అదేమో జనవరిలో 9వ తారీఖు నాడైతే ఈ గొలుసు ఎక్కడదో మీకు చెప్పక్కర్లేదు కదా, భక్తురాళ్ళకి తెలుస్తుంది. 12వ తారీఖు ఎక్కడ పుట్టపర్తి సత్యసాయిబాబా స్వామివారి సన్నిధానంలో భాగవతం ఉపన్యాసం సప్తమ స్కంధం చెప్పాం. అప్పుడు మన పాదర్తి బాలకృష్ణ గారు దంపతులు కూడా వచ్చినట్టు గుర్తున్నారు, ఏమంటే ఇద్దరు వచ్చారా, ఆయన వచ్చారు బాలకృష్ణ గారు. తర్వాత మాకు కాస్త నిత్య సేవాకాముడు, అతని పేరేంటి మురళి, ఆ మురళికి అయితే ఆ రోజు ఆనందం వచ్చేసి గురువుగారు ఆయన ఒకసారి కాళ్ళ మీద పడిపోయాడు వచ్చేసి. ఆ రోజు వారు కూడా ఉన్నారు. మన ఏలూరు నుంచి నందిగం సత్యనారాయణ గారు వీళ్ళందరూ చూశారట పైడేటి రామారావు గారు. అక్కడ ఒక అపూర్వ సభ, 8,000 మంది జనం అండి. ఆ మైకులు కూడా అటువంటివి. అక్కడ దాదాపు గంటం పావు ప్రహ్లాద్ చరిత్ర చెప్పగానే స్వామివారు ఇలా చెయ్యని సృష్టించి ఇదిగో ఈ గొలుసు మెడలో వేశారు. అదొక అపూర్వమైన గొలుసు అనమాట. ఈ ఇందులో గణపతి కూడా, ఈ వెనకతల భగవాన్ సత్యసాయిబాబాని బిఎస్ అని కూడా ఉంటుంది. వాళ్ళకి పెద్ద కష్టం ఏం కాదు. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో ఇందులోకి వచ్చాం కానీ అక్కడికి వెళ్ళమని ఎప్పుడూ గణపతి సచ్చిదానంద స్వామి వారు అన్నారు. అస్సాం ఆ ప్రాగ్జ్యోతిషపురం అటువంటిది అనమాట. అంటే గౌహతి ఇప్పుడు చెప్పాలంటే ఆ గౌహతిని ఈ దుర్మార్గుడు వీడెవడు వైత్రాసురుడు పరిపాలించమని సింధుద్వీపుడు అన్నాడు, నాయనా కుమార, నువ్వు ఆ ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా వెళ్ళి పరిపాలించు. ప్రాగ్జ్యోతిషపతిర్భవ భవత్, నువ్వు ప్రాగ్జ్యోతిష పవి పతివిక హో ఏలిక అవు అన్నాడు. తండ్రికి నమస్కరించాడు. నాన్న మీరు వెళ్ళి రండి, నేను చక్కగా ప్రజా పరిపాలన చేస్తాను, అమ్మవారిని సేవిస్తాను అన్నాడు. అన్నాడు కానీ దుర్మార్గుడికి రాజ్యం పరిపాలనకు వెళ్ళగానే అమ్మవారు లేదు, బొమ్మవారు లేదు, కర్మయోగం అండి, ఏం చేయరు. వీడు యువకుడు, బలపరాక్రమాలు కలవాడు, యోగం కూడా కలిసి వచ్చిందన్నాడు. మహాయోగే న సంయుక్తో అంటే యోగం కూడా కలిసి రావాలట. యోగం కలిసి రాకపోతే పదవి రమ్మంటే రాదు. వీడికి యోగం కూడా కలిసి వచ్చింది. మొత్తం భూమి అంతా జయించాడు. ఈ భూమండలం అంతా జయించి ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని సర్వం సహా ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణకర ప్రాళంబమున్ చేసి ప్రోక్షిప్తం చేసి అంటారు. ఏడు ద్వీపములతో ఏడు సముద్రాలతో ఉన్న ఈ మహాభూమండలం అంతటిని కూడా తన కుడి చేతి బలంలో సంపాదించాడు. ఒక్క చేతి బలంతో సంపాదించాడు అనమాట. దండం రాజదండం అని ఉంటుంది, ఇప్పుడు లేదు కానీ ఇప్పటికీ ఉంది. జడ్జీల దగ్గర వాళ్ళ దగ్గర పక్కలో కర్ర పట్టుకుంటాడు ఒకడు, మంచి కర్ర. అప్పట్లో రాజులకి పక్కనే ఆ దండం ఉండేది. ఆ దండానికి ధర్మదండము అంటారు. ఆ దండం ఎత్తాడు అంటే అది శాసనం, ఇంకా వేరే మాట్లాడకూడదు. దండం ఎత్తనంత వరకు ఏదన్నా అర్జీలు చెప్పచ్చు. మహారాజా ఇలా చేస్తే పర్వాలేదేమో, అలా చేస్తే పర్వాలేదేమో అనొచ్చు. ఒక్కసారి ఇలా చెయ్యండి అని దండం చూపిస్తే ఇంకా తర్వాత దానికి మార్పు ఉండదు. రాజుగారు మార్చవలసిందే తప్ప ఇంకా మనం మాట్లాడకూడదు. జడ్జి గారు తీర్పిచ్చాక తప్పు తీర్పు అనొచ్చా, అనకూడదు. అలాగే అది రాజదండం అంటే అసలు రహస్యం. అందుకని ఆ దండాన్ని కుడి చేతితో ధరించి ఈ భూమండలం అంతటినీ పరిపాలించాడు వాడు. వాడి ఊళ్ళో ఏముందని చెప్పుకున్నాము, అమ్మవారు ఉంది, కామాఖ్య. వీడు అమ్మవారిని సేవిస్తూ పరిపాలన చేస్తానని మాట ఇచ్చిన ఈ మూర్ఖుడు మంచి రాజ్యం వచ్చేసింది, శత్రువులందరినీ జయించేశాడు, భూమండలం తనది, ఇప్పుడు ఐశ్వర్యం వచ్చింది, అమ్మ లేదు బొమ్మ లేదు, ఏ ఇదంతా నా పరాక్రమం అన్నాడు. చక్కగా మేరు పర్వతం మీద కూడా ఎక్కాడు. ఆ తర్వాత పర్వతం మేరు పర్వతమారుహత్తత్రేంద్రం ప్రథమం జిగ్గే పశ్చాదగ్నిం యమం తతః నిరృతిం వరుణం వాయుం ధనదం చేత్యరం తతః. ఏడు ద్వీపాలతో ఉన్న భూమిని పరిపాలించుకుంటే కొండచ్చు కదా, చెప్పాగా పెరిగింది అహంకారం. మేరు పర్వతం మీదకెక్కి, ఏ ఇంద్ర నన్ను రమ్మంటావా, నువ్వు వస్తావా స్వర్గం నుంచి యుద్ధానికి అన్నాడు. ఇంద్రుడు దిగొచ్చాడు, ఇంద్రుని జయించేశాడు, వాడు యోగం. తర్వాత అగ్నిని జయించాడు. యమం తతః యముణ్ణి జయించాడు. నిరృతిం, నిరృతి అని రాక్షసుడు ఒకడున్నాడు, ఆయన పరిపాలిస్తున్నాడు కనుక ఈ దిక్కుని నైరుతి దిక్కు అన్నారు. నైరుతి అంటే నిరృతి అని పేరు కలిగిన రాక్షసుని యొక్క దిక్కు అని అర్థం. వాడు రాక్షసుడు, వాణ్ణి జయించాడు. తర్వాత పశ్చిమ దిక్కుకు అధిపతి వరుణుణ్ణి జయించాడు. వాయువుని జయించాడు. ధనదం కుబేరుణ్ణి జయించాడు. ఈశ్వరం తత ఈశాన దిక్కుకు అధిపతి అయిన ఈశ్వరుణ్ణి జయించాడు. ఎంతమందిని అంటే అష్టదిక్పాలకుల్ని వరసగా జయించాడు. మొత్తం 8 మంది కలిసి ఇదేంటిది, మహావీరులం దిక్పాలకులం, ఎంతటి వాణ్ణైనా జయించగల పరాక్రమం మన సొమ్ము. ఒక సామాన్యుడైన వైత్రాసురుడి చేతిలో ఓడిపోతున్నావా, ఏదో ఉంది వీడిలో మహాశక్తి. దీనికి ఒకటే మార్గం, ఇక మన బుర్రలతో మన శక్తితో వీడిని జయించలేం. ఈ దుర్మార్గుణ్ణి సృష్టి చేసిన బ్రహ్మ దగ్గరికే పోదాం అనుకుని అంతా కలిసి బ్రహ్మదేవకానికి పోయారు. బ్రహ్మ ఏం చేస్తున్నాడు ఆ సమయానికి, వీళ్ళు వచ్చే సమయానికి, ఒక అద్భుతమైన ప్రక్రియ. సాధారణంగా బ్రహ్మదేవుడు ఈ ప్రక్రియ ఎప్పుడో కానీ చెయ్యడు. అదేమిటంటే, తత్ర బ్రహ్మ జగత్స్రష్ట విష్ణుపాదోద్భవే జలే నియామితాకాశగతో జపత్యంతర్జలే శుభే క్షేత్రజ్ఞమాయాం గాయత్రీం తతో దేవా విచుక్రూసుః. విష్ణు పాదాల నుండి గంగ బ్రహ్మలోకానికి వస్తుందట, ప్రవహిస్తూ. విష్ణు పాదాల నుండి పుట్టిన గంగ ఆకాశగంగ. ఆకాశగంగ బ్రహ్మలోకంలో ప్రవహిస్తూ ఉంటే అందులో పద్మాసనంలో తలవు కూడా ముంచేసి పూర్తిగా మునిగిపోయాడు. తామర పువ్వును లోపలికి లాగేసుకుని ఆ నీళ్లలో మునిగి అంతర్ముఖుడై ఆ పవిత్ర జలం లోపల అన్నమాట. సాధారణంగా పై భాగంలో కూర్చుంటారు, ఈయన లోపల కూర్చున్నట్ట. ఆ లోపలి భాగంలో ఏం చేశాడు, ఆకాశగత అక్కడ ఒక ఆకాశం ఏర్పాటు చేశాట. అంతరాకాశం, దాన్ని దహరాకాశం అంటారు. అంతర్జ్ఞానంలో చెప్పాలి అంటే మన హృదయములో తడి ఉన్నది, ఆ తడి మధ్యలో ఉన్న ఆకాశాన్ని దహరాకాశం అంటారు. పైన ఎక్కడో ఉందని కాదు, అక్కడ హృదయ మధ్యంలో జపం చెయ్యడము అని అర్థం దానికి. అంటే బ్రహ్మగారు నిష్ఠాగరిష్ఠుడై ప్రపంచం మరిచి నిజమైన హృదయ జపం చేస్తున్నాడు. అమ్మవారు బాహ్యంగా ఎంత పూజ చేసినా అంతర్ముఖం కాకపోతే, లోపల నిష్ట లేకపోతే, ఈ బయట కనబడుతున్న రూపం లోపల కనబడకపోతే ప్రత్యక్షం కాదు. ఎక్కువ మంది చేసే పెద్ద పొరపాటు అది. బయటికి 100 హారతులు ఇస్తున్నాం, 100 పూజలు చేస్తున్నాం, విసిరేస్తున్నాం, ఈ లోపల ఆ పవిత్రత మనకి ఉండడంలా, లోపల ఎదురుగుండా ఉన్న విగ్రహం దివ్య జ్యోతిస్వరూపంతో కనబడటంలా. అలా కనబడితే మనం విగ్రహాలను ఎంత జాగ్రత్తగా పూజిస్తామో చెప్పారండి. ఒక విగ్రహం చూడగానే పసిపాపని ఒత్తినట్టు ఒత్తామంటే చాలా శ్రద్ధతో మన శరీరాన్ని సంరక్షించుకున్నంత బాగా పూజ చేస్తున్నాము అంటే సందేహం లేకుండా క్రమక్రమంగా అంతర్ముఖంలోకి వెడుతున్నట్టని. అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటే హెన్ హెన్ తీసేసి పైన అగరత్తులతో చీరలు అంటించేసి లేకపోతే హారతి కర్పూరం పైన పోసేస్తున్నాం అంటే అంతర్ముఖం అవ్వడం లేదు అని అర్థం. ఇప్పుడు బ్రహ్మగారు బాహ్య జపం కాకుండా అంతర్జపం చేస్తున్నాడు. ఇప్పుడు నీటి మధ్యలో ఆయన శరీరాన్ని క్షేత్రము అంటారు. క్షేత్రం లోపల ఉన్న ఆత్మని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మన శరీరం క్షేత్రం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అన్నాడు భాగవతం, భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఇదే ఒక పెద్ద పొలం. ఈ పొలంలో కదులుతూ పనిచేయిస్తున్న ఒక శక్తి ఉంది, అది ఆత్మ. దాన్ని క్షేత్రజ్ఞుడు, వాడే ఆ పరమాత్మ అంటే, ఇంకంతకంటే ఏం లేదు. వాడు లోపలుంటేనే మనం కదులుతాం, మెదులుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. వాడు తప్పుకుంటే ఈ శివం కాస్త శవమైపోతుంది. ఆ క్షేత్రజ్ఞుడిని గుర్తించడం కోసం చేసేదానిని సాధన అంటారు. అనేక ప్రక్రియలు ఉన్నాయి దీనికి. ఆ అనేక ప్రక్రియలలో ఈయన ఏం చేస్తున్నాడు, ఈ అంతర్ముఖంగా లోపల తన క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడైన పరమాత్మని మాయా గాయత్రీ జపంతో చేస్తున్నాడు. అమ్మవారికి మాయాస్వరూపిణిని పేరు కదా, ఆ మాయాస్వరూపిణిని ఒక దివ్య గాయత్రితో, హంస గాయత్రితో జపం చేస్తున్నాడు కళ్ళు మూసుకుని. ఆ గాయత్రి జపం చేస్తూ ఉంటే నీళ్లలో ఉన్నాడు, ఈయన పైకి కనపట్టలేదు కదా, కానీ నీటి పైకి ఏదో తెలియని ఒక వెలుతురు పైకి కింద గిర్రం తిరుగుతోంది. ఒక కాంతిపుంజం వలయాకారంలో తిరుగుతోంది. అంటే కింద ఎవడో ఉన్నాడని అర్థం అవుతుంది. అది ఏమిటో తెలియటం. దేవతలు వచ్చారు, బ్రహ్మదేవా బాబు ఎక్కడున్నావు తండ్రో అని అన్నారు. అరిచారు, అందుకే విచుక్రుసుహు అంటే పెద్ద పెట్టున ఆర్తనాదాలు చేశారు రక్షించమని. ఆయనకి ఏం వినపట్ల లోపల, అంత నిష్టలో గడిపోయాడు. ఆ సమాధి నిష్టలో గడితే ఏమీ తెలియదు, అలా ఉండిపోతారు. మామూలుగా లోకమంతా తెలిస్తే సమాధి అంటారా దాన్ని? సమాధి అనరాదు, వట్టి ధాన్యం గాది. త్రోహి ప్రజాపతే సర్వాన్ దేవాహ దేవాన్ ఋషివరాన్నపి అసురాద్భయమాపన్నాన్ త్రాహి త్రాహీత్యతోదయన్. ఏడ్చారు పాపం దేవతలు. మనల్ని ఏడిపించడం తప్ప దేవతలకు ఏడవడం రాదు పెద్దగా. మనల్ని పరీక్షిస్తారు పాపం, వాళ్ళకు వచ్చింది ఏడుపు. ప్రజాపతి కాపాడు అన్నారు, రక్షించు. మహాభయంకరుడైన సింధుద్వీపుని కుమారుడు వైత్రాసురుడి పరిపాలనలో లోకాలు అల్లాడిపోతున్నాయి, దిక్పాలకుల్ని జయించాడు, ప్రాగ్జ్యోతిషపురానికి అధిష్టాన దేవత అయిపోయాడు వాడు. ఆ దుష్టుడి వల్ల భయం ఎక్కువైపోయింది బాబు. ఈ దేవతల్ని ఋషుల్ని నువ్వు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? అందరికీ దిక్కు నువ్వే, మా అందరికీ ప్రజాపతివి నువ్వు, సంతానానికి అధిపతివి నువ్వు. ఇలా ప్రార్థించగా 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 బ్రహ్మదేవుడికి లోపలికి వెళ్ళి ఎక్కడో పూర్నిల్లిందిట. ఎక్కడి నుంచి శబ్దం అని అలా ఊర్ధ్వముఖంగా చూశాడు ఆయన. పైన దేవతలు అరుస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక్కసారి చామ్ అని తామర పూతో పాటు పైకి వచ్చేసాడు పద్మాసనంతో పాటు. ఆ దేవతలను చూశాడు. దేవతలారా, వైత్రాసురుడి బాధతో నలిగి మీరందరూ ఇక్కడికి వచ్చారని తెలుసు నాకు. ఇదంతా మహామాయ. జగత్తంతా ఒకనొక మాయతో నింపబడి ఉన్నది. ఆ మాయ వల్లే సంసారంలో భ్రమలు కలుగుతాయి. ఆ మాయ వల్లే సంసారంలో సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. ఈ మాయ అనుగ్రహించే ముందేమో ఏడిపిస్తుంది, ఆగ్రహిస్తే ముందు సంతోషపెడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మనకెవరికైనా ముందు బాగా వెర్రి సుఖాలు వస్తున్నాయంటే సుఖాలు కూడా పిచ్చకింద రాకూడదు. వచ్చాయంటే అమ్మవారు పరీక్షిస్తోంది, వీడు అంతం చూడబోతోంది. వీడిని మోక్షం ఇచ్చే ముందో లేకపోతే ఏదో ఒక ఉత్తమ జన్మ ఇచ్చే ముందో ఏం చేస్తుందిట, సంపదలు లాగుతుందిట. బాగా ముందు సంపదలు లాగేసుకుని ఏడిపిస్తుంది అనమాట. వీడు నెగ్గుతాడా లేదా, నెగ్గకపోతే మళ్ళీ ఏడిస్తే డబ్బులు లేవో ఏమో ఇలా అయిపోతున్నామో అని ప్రతిసార్లు అమ్మ దగ్గర మొరెడితే మళ్ళీ డబ్బిస్తుంది, మళ్ళీ పాత కథే. ఎప్పుడు మోక్షం పొందాలనుకున్నా వీడికి మళ్ళీ ఇదే పరీక్ష తప్పదు, అదేదో ఇప్పుడే వదిలిపోవాలి. అలా కాకుండా ఇప్పుడు వీడు ఈ పరీక్షలో నిలబడి నేను నువ్వేం చేసిన అనుభవిస్తాను, నీదే దిక్కు అని గట్టిగా పట్టేసుకుంటే చెక్కు చెదరకుండా గ్యారంటీగా ఈ జన్మ తర్వాత వాడికి భవబంధ విముక్తి అయిపోతుంది, మోక్షం వస్తుంది, లేదా అద్భుతమైన సాధనా జన్మ వస్తుంది. అలా కాకుండా అక్కడ గనక తేడా వచ్చిందో మళ్ళీ భ్రష్టుడైపోతాడు. ఈ మాయ మహామాయ అంటారు. ఎంతటి వాడైనా సంసార బంధంలో ఉంటున్నాడంటే దానికి గల కారణం ఇదే. సన్యాసి అయినా సంసారి అయినా ఎవడైనా ఈ వ్యామోహంలోనే పడుతూ ఉంటాడు. ఎవడు తనకు ఉపకారం చేస్తాడో మేలు చేస్తాడో అటువంటి వాణ్ణి కూడా లెక్క చేయకుండా పాడు చేయడానికి గల కారణం మాయ. ఎవడు అపకారం చేస్తున్నాడో వాడిని నెత్తి మీద పెట్టుకోవడం ఈ మాయ. ఎవడి వల్ల లోకం నాశనం అవుతుందో వాణ్ణి పూజించడం ఈ మాయ వల్లే. ఎవడు సకల సద్గురుడు వాణ్ణి తెగనాడడం ఈ మాయే. ఇన్నిటికీ మూల కారణం మాయ. అందుకే పదే పదే ఎన్నోసార్లు చెప్పాడు మనకి మహామాయ ఎంత ప్రమాద కారణమో. సప్తశతిలో చెప్పారు, బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి, బలంగా లాక్కొచ్చి మనల్ని ఈ సంసారంలో పారేస్తుందన్న. మహామాయ అంటే ఇంకా బాధలకు అంతా ఎంత కాదు, ఎన్ని పరీక్షలు ఉంటాయో అన్నీ పెట్టేస్తున్నాడు. అస్సలు నాకు సంసారం వద్దనుకున్న వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసి ఒక 10 మంది పిల్లలు వాడికి తగలేస్తుంది. నాకు పెళ్ళోహ పెళ్ళో అని ఏడుస్తూ ఉంటారు, వాడికి చచ్చినా పెళ్ళి అవ్వదు. అదేంటో చూడండి, పిల్లలు పిల్లలు అని ఏడుస్తారు వాడు, వాళ్ళకి చచ్చినా పిల్లని అవ్వదు పరీక్ష. నాకెందుకు బాబో ఈ పిల్లలు అంటారు వాళ్ళకి, వాళ్ళకి వద్దంటే పిల్లలు. ఎవరికి ఏది కావాలో అది ఇవ్వకుండా వాడిని పరీక్షిస్తూ ఉంటుంది. నీ చోట ఎక్కడ ఎవడు అల్లాడిపోతాడో పెళ్లి పెళ్ళిని వాళ్ళకి రోజు లేటి. ఎవడు డబ్బు అంటాడో వాడికి డబ్బు రాకుండా చేస్తుంది, వద్దంటే అది ఇస్తుంది. కావాలంటే మీరు ఏం చేయాలంటే మీద నాకెందుకమ్మా వద్దులే అని అంటే నాటకం కాదు, నిజంగా అనాలి. నాటకం ఆడటం కోసం కాదు, అంటే నిజంగా అంటే ఖచ్చితంగా అదే ఇస్తుంది. మళ్ళీ పరీక్ష అంటారు దాన్ని. అక్కడ కొంచెం తట్టుకుని నిలబడాలి. ఎక్కువ కాలం పరీక్షించదు, ఒక దశాబ్దం పరీక్షిస్తుంది ఏకంగా, ఒక 10 ఏళ్ళు. అదే దశ తిరుగుట అంటారు. మీరు చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో ఒడిదుడుకులు ఒక దశ ఉంటుంది. ఆ దశలో గనక కొంచెం నిలబడ్డాడా కష్టమే. మనం ఎన్ని కబుర్లు చెప్పినా సాధనలో ఎక్కడో తోట ఏ మాటలం ఏంటండి, మనుషులం కదా మనం, పడిపోతాం. ఆ పడకుండా నిలబడాలి. ఆ నిలబడే మనస్థైర్యం వాళ్ళు అమ్మ ఇవ్వాలి. దేవతలారా, అదిగో ఆ మాయ వలలో మీరు పడ్డారు, ఆ మాయ వల్ల వాడు పడ్డాడు, ఆ మాయ వల్ల మీరు ఓడారు, ఆ మాయ వల్లే వాడికి ఐశ్వర్యం వచ్చింది. ఎంత బాగా చెప్పాడండి, మాయేయం వితతం జగత్. ఆ మాయ వల్ల ఇయం జగత్ వితతం, ఈ జగత్తంతా అట్టుడికిపోతోంది, నిండిపోయింది. వితత్ అంటే రెండు అర్థాలు, ఒకటి మాయా, ఇయం వితతం జగత్, ఈ జగత్తంతా మాయతో నిండింది, ఆ మాయ వల్లే ఇలాగ ప్రవర్తిస్తోంది అని అర్థం. మాయ లక్షణం లేనిది ఉన్నట్టుగా చూపడం, ఉన్నది లేనట్టుగా చూపడం. అదేం ఉండదు, ఉన్నట్టు అనిపిస్తుంది మనకి, ఉంటుంది కానీ అది కనపడదు. ఏది సత్యమో అది కంటికి కనపడదు, పొరలు కమ్మేస్తే అప్పుడు. ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. అందుకే ఈ పైకి కనిపిస్తున్న ఈ జగత్తంతా ఇది కాదు అన్నాయి ఉపనిషత్తులు. నేతి నేతి అంటే ఇది కాదు, నా ఇతి నేతి, ఇది కాదు ఇది కాదు. నేతి అంటే వాళ్ళు నేతి చేసుకుని తిందాం అనుకోకండి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే నీవు చూస్తున్న ఇవేవి నిజము కావు అంటున్నాయి ఉపనిషత్తు. మరి ఏమిటి? అదే సత్యం కనపడదు. ఆ సత్యం కనపడటానికే నువ్వు కాళ్ళు పట్టుకో, ఏం పట్టుకుంటావో పట్టుకో, భక్తితో పట్టుకో, ఉపాసన చెయ్యి చెయ్యి, ఎప్పటికో ఇస్తుంది తప్పదు. నిజానికి దేవతలారా, రాక్షసులు మిమ్మల్ని కొడుతున్నారని పరిగెత్తుకొచ్చారుగా మీరు ఇక్కడికి. ఎవరున్నారా రాక్షసులు? మీరే రాక్షసులు, మీరే దేవతలు గుర్తుపెట్టుకోండి అనేసాడు బ్రహ్మగారు ఒక మొక్కలో. నాసురా నసురాశ్చాత్ర మాయాయం కీదృశీమత. రాక్షసులు లేరు, దేవతలు లేరు, ఇదంతా మహామాయాస్వరూపం. నీలో అజ్ఞానం ఉండడం వల్ల వీడు రాక్షసుడు అనిపిస్తున్నాడు, నీలో జ్ఞానం పెరిగితే దేవతలు అనిపిస్తున్నారు. మీరు చూడండి ఇక్కడే కనపడతాయి మీకు. స్వర్గం నరకం ఈ భూలోకంలో నువ్వు ఎక్కడో లేవు. ఒక్క క్షణకాలం ఎవడి మీదన్నా పట్టించుకుంటే కోపం పెరిగితే వాడు మనకి శత్రువుగా కనపడతాడు. ఆ వాడు మనం ఒకటే పాప ఏదో అలా అన్నాళ్ళే, అలా చేశాడు అని అనుకున్నాము. ఆ వెంటనే ఆ క్షణమే వాడితో ఉన్న వైరం పోయి వాడు మనకి దేవతగా కనపడతాడు. అంటే స్వర్గం నరకం రాగం ద్వేషం ఇవన్నీ మన మనస్సు నుంచి పెడుతున్నది మనోగతంలో. ఆ మనోగతత్వం జన్మత పుట్టడం వల్ల మాత్రమే జన్మ వచ్చింది, కర్మల ద్వారా వాడు వెళ్ళి ఏమైపోయా అలా అయిపోయాట. అసలు ఇంకో రహస్యం ఉంది, ఇది కొంచెం లోతుగా వెళ్ళవలసిన విషయం. ఒక వ్యక్తి పూర్వజన్మలో ఒక రాక్షసుడు, చాలా పాపాలే చేశాడు, ఎక్కడో చిట్ట చివరి క్షణాల్లో ఒక అన్నదానం చేశాట ఆవిడకు. ఆ మహిమ వల్ల ఈ జన్మలో బ్రాహ్మడై పుట్టాట. కానీ పాత జన్మలో రాక్షసుడు కదా, అందుకని ఈ జన్మలో వాడికి రాక్షసులు అంటేనే ఇష్టం, ఈ బ్రాహ్మణుల మీద ద్వేషం కలుగుతుంది వాడికి, ఎందుకని పాతవాసన ఉంది కనుక. చూడండి మీరు ఎక్కడ నిజానికి వాడు రాక్షసుడై పుట్టవలసిన వాడు రవ్వంత సుకృతితో ఈ విప్రజన్మ ఎత్తాడు, కానీ పాతవాసన వల్ల వీడికి మళ్ళీ సంబంధం అక్కడే కలుస్తుంది. అందుకే రాక్షస స్త్రీనే వివాహం చేసుకున్నాడు వాడు. అదిగో వాడే గౌతముడు అని పేరు కలిగిన కృతజ్ఞుడు కథ చెప్పుకోవాలి మనం భారతంలో. ఇదివరకు మీరంతా విన్నారుగా, వాడి వీడే వాడు నిజానికి రాక్షసుడు, చిన్ని పుణ్యం చేసి బ్రాహ్మడై పుట్టాడు, కానీ పాతవాసన వల్ల కొంగను చంపేసి తినేసిన కథ చెప్పాంగా మీకు, కొట్టి చంపేశాడు దుర్మార్గుడిని, మీరు విన్నారు భారతంలో. అయినా మరొక్కసారి చెప్పుకోవాల్సిందే, ఒక పరమ దుర్మార్గుడు ఉన్నట్ట, వాడు క్రూరుడు రాక్షసుడు, పొరపాటున గౌతమ వంశంలో గౌతముడు అనే పేరుతో బ్రాహ్మడుగా పుట్టాడు. ఈ కథ ఎక్కడుంది మనకి? భారతంలో శాంతి పర్వంలో ఉన్నది, తర్వాత చాలా పురాణాల్లో కూడా వచ్చింది కృతజ్ఞుడు గురించి. చిన్న సుకృతం వల్ల వీడు బ్రాహ్మణ వంశంలో గౌతమ వంశంలో గౌతమ గోత్రంలో పుట్టాడు. అయినా పుట్టుకతో పాతవాసన, వీడు ఒక రాక్షస స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, దాంతో 10 కాలాలు కాపరం చేయలే. ఆ తర్వాత కృతజ్ఞుడు జోదం ఆడాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, నానా పాపాలు చేశాడు, చివరికి సర్వనాశనం అయిపోయింది ఆస్తంతా. వీడికి బతకడానికి ఏం చేయాలో అర్థం కాక అడవిలోకి పోయాట. ఇంకిక్కడ బతకలేము, మన ఊళ్ళో బతకలేము, అందరూ తిడుతున్నారని ఆ అడవిలో వెడుతూ వెడుతూ తిరిగి 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 చెట్ట చివరి ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరాడు. ఆ మర్రి చెట్టు మీద ఒక కొంగ ఉంది, అక్కడికి చేరి చివరి నా డబ్బులు అయిపోయింది, అయ్యో నా బతికిలు అయి అని బాధపడుతూ ఆకలిస్తోంది, తిండి లేదనుకుంటూ ఉంటే ఆ చెట్టు మీద ఉన్న కొంగ మానవ భాషలో, నాయన ఎవరెవరు బాధపడుతున్నావు అంటే, నిజం చెప్పకుండా వీడు నేను గౌతమ వంశంలో పుట్టిన గొప్ప బ్రాహ్మణుడు అండి, నా పేరు గౌతముడు అండి, అబ్బా నేను చాలా గొప్ప నిష్ఠాగరిష్ఠుండండి, అన్నదానం చేసిన డబ్బు పాడు చేసుకున్నాను అన్నట్టు. పైగా వీడు అన్నదానం చేసి పాడు చేశాడా, జోదమాడు తగలేశాడు. అయినా సరే పాపం ఆయన నమ్మేసి, అయ్యయ్యో కష్టాలు కలకాలం ఉండవు నాయన, ఇప్పుడు ఆకలిస్తుందా, అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత, అతిథి ఇంటికి వస్తే వాడు ఎవడైనా ఎంత సామాన్యుడైనా పూజించాలి, తెలియకపోయినా పూజించాలి, ఇక నీలాంటి వాడు వస్తే పూజించకుండా ఎలా ఉంటానని ఎక్కడి నుంచో అప్పటికప్పుడు పళ్ళు, జామ పళ్ళు, బత్తాయి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, రకరకాల ఫ్రూట్ సలాడ్ పట్టుకొచ్చాడు అనమాట. వాడి కడుపు నిండా పెట్టాడు, రెక్కలతో విసిరాడు, దిక్మాల ఫ్యాన్ సౌండ్ వస్తుందని చక్కగా విసిరి శబ్దం లేకుండా ఆనందం పెట్టాడు, వాడిని తల్ల పెట్టాడు ఏసీ, న్యాచురల్ ఏసీ. ఆ తర్వాత వాడికి పడుకోవడానికి వచ్చిన ఆసనం ఇచ్చాడు. వీడు అప్పుడప్పుడు ఏకలు రాలుస్తూ ఉంటాట్లండి, ఆ ఏకలతోటి హంసతూలిగా తలపల్లగా పరుపు చేసి పడుకోబెట్టాడు. తర్వాత అన్నాడు, గౌతమా వెంగబెట్టుకో, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు రాక్షసరాజు వృషపరుడు, ఆయన పుట్టుకతో రాక్షసుడు కానీ పరమ బ్రాహ్మణోత్తముడి కంటే గొప్పవాడు వాడు. ఆయన ఏమిటి కర్మ అంటే పూర్వజన్మలో చాలా గొప్ప జ్ఞాని విప్రుడు, చివరిలో పొరపాటున ఒక రాయి విసిరితే అది వెళ్ళి పిల్లికి తగిలి తెచ్చిందిట, అందుకని రాక్షసుడై పుట్టాడు వాడు. అన్ని పుణ్యాలు చేసి చిన్న పాపంతో రాక్షసుడయ్యాడు, అయినా పాతవాసన, అందుకని పుట్టి పుట్టగానే అన్నదానం, బంగారం దానం. అసలు ఆ రాక్షసుడు ఉంటే పీఠానికి దౌర్భాగ్యులు అందరినీ ఆ డబ్బులు అడగక్కర్లా, డొనేషన్. అయ్యి బాబు 1116 బంగారపు కాసులు ఇచ్చేవాటండి, కార్తీక పూర్ణిమ వస్తే బంగారపు కంచంలో. అదిగో ఆయన వృషపరువుడు అంటారు ఆ రాక్షసరాజు గారు. ఆ రాక్షసరాజు నా మిత్రుడయ్యా, మేము వేదాంత చర్చ చేస్తూ ఉంటాం, నీ అదృష్టం బాగుండి ఇక్కడికి వచ్చావు, రాబోయేది కార్తీక పూర్ణిమ, ఆ పూర్ణిమ నాటికి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, నేను నీకు రికమెండేషన్ లెటర్ రాసిస్తా, ఈ ఉత్తరం చూపిస్తే ఆయన నీకు కడుపు నిండా కార్తీక పూర్ణిమ నాడు భోజనం పెడతాడు, ప్రతి కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకు అన్నం పెట్టి. ఎందులో అన్నం పెడతాట, విస్తరాకులో కాదు, బంగారపు కంచం. కంచం అంటే ఏమిటి, ఇంత రథం చేతిలో పెట్టి బంగారం అన్నట్టు కాదు, అది ఏకంగా 1000 కాసులతో బంగారపు కంచం తయారు చేసేటట్టు. ఏం గొప్ప రాజు గారని మహానుభావుడు, 1000 కాసులతో బంగారం కంచం చేసి ఆ కంచంలో అన్నం పెట్టి ఆఖరిన కంచం కడిగితానే ఆ కంచంలో మళ్ళీ 1116 బంగారపు కాసులు పెట్టి దానం చేస్తాట, కాళ్ళు కడిగి మరి కన్యాదానం చేసినట్టుగా. ఆయన 1000 మందిని సంవత్సరం ముందే సెలెక్ట్ చేసుకుంటాడు, కానీ నువ్వు నా మిత్రుడివి అందుకని నీకు ఉత్తరం రాసి పంపిస్తాను, ఇంకొక మనిషికి అధికంగా పెట్టడం అతనికి కష్టం కాదు, అంత ఐశ్వర్యవంతుడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, అన్నం పెడతాడు, వేద పండితులతో సమానంగా గౌరవించి నీకు కంచం బంగారం ఇస్తాడు, పట్టుకుపో సుఖంగా బతుకనగానే, హాయ్ బాబు కొంగవా నువ్వు బాబు, నా పాలిటి పుణ్యాత్ముడివి దైవానివి అని తెగ పొగిడేశాడు. దారిలో ఆయన ఇచ్చిన జామకాయలు కాయలు అవి మూట కట్టుకున్నాడు వీడు, ఆయన ఇచ్చిన రికమెండేషన్ లెటర్ పుచ్చుకున్నాడు, కార్తీక పూర్ణిమకి ముందు రోజుకి అక్కడికి వెళ్ళాడు. ఆ రాక్షసరాజు యగాదిగా చూసి, చీ దిక్మాలాడు వీడు మొహం చూస్తే వీడు కృతజ్ఞుడు పాపాత్ముడు అనిపిస్తున్నాడు, మా మిత్రుడేమో లెటర్ రాసేశాడు, మా మిత్రుడు అందరినీ నమ్మేస్తాడు, ఎవరికి పెడితే వాడికి రికమెండేషన్ లెటర్ గీకేస్తాడు, ఉంది కదా అని ముక్కు తాళపత్రం మీద. సర్లే ఏం చేస్తాం, అతడు ధర్మాత్ముడు, ఆ ధర్మాత్ముడు ఏం చెబితే చెయ్యాలనుకుని, ఒరే వీడిని కూడా దోషేయండి అన్నాడు. ఇంటికి వచ్చినాడు ఏదో గౌరవించాలి కాబట్టి గౌరవించాడు, భోజనం పెట్టాడు కంచంలో, ఆ 1000 మందితో పాటు 1001వ వాడిగా వీడిని పెట్టాడు, వీడికి బంగారపు కంచము ప్లస్ బంగారపు కాసులు అన్నీ ఇచ్చాడు, పంపించాడు. వీడి మూట కట్టుకుని మురిసిపోయాడు అనమాట. ఆహాహా, మళ్ళీ ఆ డబ్బు అవన్నీ పుచ్చుకుని వెనక్కి అదే దారిలో వచ్చాట. సరిగ్గా కొంగగారు ఉన్న చెట్టు దగ్గరికి రాగానే మన నాడీజంకుడు ఆ కొంగ, ఏం గౌతమ పని అయ్యిందా అంటే, నువ్వు పంపడం పనవ్వకపోవడం అంటే అదిగో చూసుకో, ఈ కంచమ్మో ఈ లేకపోతున్నాను బాబోయ్, లోపలన్నీ కాసులే గలగలగలగల ఆడిపోతున్నాయి, అసలు నువ్వయ్యా మిత్రుడు అంటే అని తెగ పొగిడేశాడు. నన్ను ఏం పొగడకయ్యా, భగవంతుడే ఇప్పించాడు నీకు ఇదంతా అన్నాడు ఆయన. ఆ రాత్రి మళ్ళీ ఆయన పెట్టిన పళ్ళు తిన్నాడు, కొంగ చెట్టు మీద రద్దరవుతోంది, వీడి కింద పడుకుని ఆలోచించాట, ఈ కొంగ వల్ల నాకు ఇంక పని అయిపోయింది, దీంతో నాకు పని ఉందిగా, రేపు పొద్దున్న నేను ఇంకా 5-6 రోజులు ప్రయాణం చేయాలి అడవిలో, దారిలో ఆకలేస్తే ఈ పళ్ళేమో జామకాయలు కుళ్ళిపోతున్నాయి 2 రోజులకి, తర్వాత ఆకలిస్తోంది, అందులో ఈ మధ్య నాన్ వెజ్ తిని చాలా కాలం అయింది, కొన్ని గొబ్బల మంగమ్మ దగ్గర రాట్నాలు కొంటూ వెళ్ళి కోళ్ళు కోసేవాళ్ళ దగ్గర తిందామంటే అవి లేవు ఇక్కడ, అంచేత ఇక్కడ ఏముంది, ఈ కొంగగాడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి వెంటనే వీడు కర్ర ఒకటి తీసుకుని నిశ్శబ్దంగా చెట్టు ఎక్కి ఒక్క దెబ్బ కొట్టాడు వెడ మీద, దాన్ని ధామ్మని కింద పడి తెచ్చింది. ఆ పీక నులిమి, పీకి అవతల పారేసి, ఏకలు తీసేసి, ఆ ఎముకలు అక్కడ పారేసి, మెత్తని మాంసం చక్కగా మూట కట్టుకుని, కాల్చి వరి మూట కట్టుకుని, పొద్దుటే లేచి ఈ బంగారంతో పాటు ఆ మాంసం పట్టుకెళ్ళాట. కార్తీక పూర్ణిమ వెళ్ళిన 5వ రోజు పంచమి నాటికి ఈ నాడీజంగుడు తన మిత్రుడు వృషపరుడి దగ్గరికి ఎడతాడు వేదాంత చర్చకి. పంచమి నాడు తన దగ్గరికి మిత్రుడు రాకపోవడంతో వృషపరుడికి అనుమానం వచ్చింది. ప్రతి కార్తీక పూర్ణిమ వెళ్ళిన బహుళ పంచమి నాడు నా దగ్గరకు వచ్చి నాకు ఆనందం కలగజేసే నా మిత్రుడు నాడీజంగుడు ఈనాడు ఎందుకు రాలా? ఏదో జరిగింది. అటు సూర్యుడు ఇటు పడిచిన ఆయన రాకుండా మానడు. నాకు రికమెండేషన్ లెటర్ పట్టుకొచ్చిన దొంగ పీనుగు మీద నాకు మొదటి నుంచి అనుమానమే. అసలు వీడిని ఎలా నమ్మి పంపాడో వాడు, వాడి సంగతి ఏమిటో చూద్దామని రాక్షసుల్ని ఆకాశంలో ఎగరగలిగే వాళ్ళని పిలిచి, ఒరేయ్ ఆ దరిద్ర బ్రాహ్మడి మీద నాకు అనుమానంగా ఉందిరా, వెళ్ళి చూసి రండి అసలు నా మిత్రుడు ఏమయ్యాడో అని లోపల కొంచెం పీకుతోంది. నా మిత్రుడు అసలు బతుకున్నాడో లేదో అని అనుమానం చూడండి అంటే వాళ్ళు వెళ్ళి చూస్తే చెట్టు కింద ఏకలు కనపడ్డాయి. వాళ్ళకు అనుమానం వచ్చి పెడితే ఇంకా అడవిలో నడుస్తున్న ఈ బ్రాహ్మడు కనపడ్డాడు, వాడిని పట్టుకున్నారు. వాడి సంచిలో మాంసం ఇంకా ఉంది, కాల్చిన మాంసం. ఎండు చేపలు ఎలా అయితే అన్నాడికి చెడవో అలా కాల్చుకుని పట్టుకెడుతున్నాడు వీడు మాంసం. ఆ పడంగా వాడి పెడరెక్కలు విరిచికట్టి రాక్షసరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి, మహారాజా మీరు అన్నంతా అయిపోయింది, మీ మిత్రుడిని చంపేశాడు బాబోయ్ వీడు అన్నారు. అప్పుడు ఏడ్చాట వృషపరుడు, దుర్మార్గుడా, ఈ లోకంలో ఇంత ఉపకారం చేస్తే శాశ్వతంగా గుర్తుపెట్టుకునే ఎంతో మంది మహానుభావులు చూశాను, పోనీ చేసిన మేలు మర్చిపోతే మర్చిపోవచ్చు. వాళ్ళు అకృతజ్ఞులు, చేసిన మేలు గుర్తుపెట్టుకుంటే కృతజ్ఞత, అది మరిచిపోతే అకృతజ్ఞత. కానీ మేలు చేసిన వాడికి అపకారం చెయ్యాలని ఎలా వస్తుందండి అసలు మనసులో? జీవితంలో ఇంత ఉపకారం పొందితే వాడిని మనం తిట్టలేమే, అటువంటిది ఉపకారం చేసిన వాడిని చంపాలన్నంత తీవ్రమైన కోపం నీకు వచ్చింది అంటే ఇక నీవు మామూలు మనిషివి కాదు, పరమ క్రూరుడివి, రాక్షసుడివి రా దుర్మార్గుడు. నిన్ను బతకనిస్తే ఈ భూమి కూడా తట్టుకోలేదు. ఒరేయ్ వీడిని ముందు ముక్కలు ముక్కల కింద నరికి కుక్కలకి రాబందులకి గద్దలకి వేసేయండి అన్నాడు. అనగానే ఆ రాక్షసుని బొట్లు వాడిని కొట్టి ముక్కల కింద సాయిబ్గాడు కొడతాడు సరే ఆ పెద్ద దొంగ మీద వేసి బటక బటక అలా బాధేసి ఆ ముక్కలు తీసుకెళ్లి కుక్కలకి రాబందులు ఉన్న చోట వేశారు. ఆశ్చర్యం చెప్పమంటారా? కుక్కలు కొంగలు రాబందులు గ్రద్దలు కూడా మాంసం ముట్టుకోలేదు. సుస్పష్టంగా భీష్ముడు చెప్పాడు చూడండి మీరు. అందులో సాధారణంగా కొంతమంది మాంసం ముట్టుకో చూడండి మీరు, పొరపాటున ఆ శవాన్ని కూడా ముట్టుకోవట్లేదంటే పురుగులు తప్ప ఇంకేమి తింటం లేదంటే ఆలోచించండి, కుళ్ళిపోవాలి ఆ శరీరం. కృతజ్ఞునుడి శరీరం కుక్కలు కూడా అంటుకోలేదు. ఆ దుర్మార్గుని చంపాక ఇప్పుడు ఆ ఏకలు తెప్పించి భోరు నేర్చేట ఇంత జ్ఞాని కూడా వృషపరుడు. ఎటువంటి జ్ఞాని వీడు, ఇటువంటి కొంగను చంపడానికి వాడి మనస్సు ఎలా అంగీకరించిందని ఏడుస్తూ ఉంటే నారద మహర్షి అక్కడికి వచ్చాడు. నారదాని కాళ్ళ మీద పడ్డాడు. ఏమిటంటే ఇదిగో నా మిత్రుడు నమ్మి చచ్చిపోయాడండి అంటే జాలిపడైన నాయన, ఇదే మహామాయ, మాయాస్వరూపం వల్ల ఎవరు ఎక్కడ పుడతారో తెలియదు. ఈ నాడీజంగుడు పూర్వజన్మలో ఒక పరమ పూజ్యుడైన విప్రుడు, ఈయన కూడా చిన్న పొరపాటు చేసి కొంగయ్యాడు గురుశాపం వల్ల. గురువుగారికి ద్రోహం చేసేట ఆ గురుశాపం తగిలిందంటే దాంతో కొంగయ్యాట. నువ్వు అటువంటి వాడివే, ఇక చచ్చిపోయిన దుర్మార్గుడు గౌతముడు ఉన్నాడే, అసలు వాడు రాక్షసుడు, చిన్న పుణ్యం వల్ల బ్రాహ్మణ వంశంలో పుట్టాడు, అయినా పాత బుద్ధి ఎక్కడికి పోతుంది? అందుకే రాక్షస ప్రవర్తన. ఏ కులంలో పుట్టినా ఇంకో కులంలో ప్రవర్తిస్తున్నావు అంటే కారణం అది. అసలు రహస్యం గుర్తుపెట్టుకోండి, మనకు అసలు వాసన అక్కడ ఉంటుంది, పాత వాసన. ఎలక పిల్లి లక్షణాలు పావు, పూర్వజన్మలో ఎలకో పిల్లు, ఈ జన్మలో కూడా అని మూత ఎలా పెడతామంటే అదే రహస్యం. ఒక్కొక్కటి మాట్లాడితే పిల్లి అరిచినట్టు ఉంటుంది, ఒక్కొక్కటి మాట్లాడితే కుక్క మురిగినట్టు ఉంటుంది. చూడండి, సందేహం లేదు, హీఈస్ ఎ డాగ్ ఇన్ పూర్వజన్మ, అది మనకి తెలియాలి, దుర్భిణి పెట్టి చూస్తే తెలుస్తుంది అని నారదుడు చెప్పి, బాధపడకయ్యా ఈ శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఈ కర్మలన్నీ కీలుసుమా అన్నట్ట. ఆయన కొంత దుఃఖం వదిలాడు. నారదుడు జ్ఞాని గనక ఇంతకీ నీకేం వరం కావాలో కోరుకున్నాడు అంతా బోధించాక. నారద ఇంక నాకేం కావాలయ్యా, ఆ పరమజ్ఞాని వేదాంత బోధ చేసే నాడీజంగుడు బతకడం తప్ప నాకు ఇంకేం వద్దన్నట్ట. నవ్వి వాడికి గురువుగారు పూర్వజన్మలో ఒక దుర్మార్గుడి చేతిలో చావమని శాపం ఇచ్చారు, తర్వాత బతకమన్నారు. అందుకే వాడు చచ్చాడయ్యా, అసలు రహస్యం బతికించడానికే వచ్చి ఇవన్నీ మానేసి అసలు మాయ గురించి చెప్పా నీకు, నీకు మాయ తెలిస్తే అప్పుడికి నీకు శోకం ఉండదు అని చెప్పి వెంటనే తన మహిమతో బతికించాడు. నాడీజంగుడు బతకగానే లేచి, నారద మహర్షి నన్ను బతికించావు, నాకు కోరిక తీర్చన్నట్టు. ఏమిటి? ఆ చచ్చిపోయిన గౌతముడిని బతికించన్నట్టు.
ఎక్కడికి పోతుందని ఎవరి సద్బుద్ధి వాళ్ళదే. కుట్టినా తేలుని రక్షిస్తారు సాధువులు, ఎన్ని తిట్టినా రక్షిస్తారు. ఏం చేసినా ఉపకారం చేయటం వాడి లక్షణం, ఎన్ని చేసినా అపకారం చేయడం గౌతముడి లక్షణం. ఆశ్చర్యపోయి ఏమన్నాడు తెలుసా నారదుడు, ఏమయ్యా నిన్ను చంపిన వాడిని బతికించమంటావా అంటే, అయ్యా అది వాడి బుద్ధి అండి, ఇది నా బుద్ధి అండి అన్నాడు. వృషపరుడు కొంచెం కోపంగా చూశాడు, మిత్రమా అని, నువ్వు నా మిత్రుడు నిజంగా అయితే నేను బతకాలని కోరుకుంటే వాడు కూడా బతకాలని కోరుకోన్నాడు అంతే. నారదుడు వాణ్ణి బతికిస్తే వాడు సిగ్గుపడి అసలు విషయం గ్రహించి వాడు దారిలోకి వచ్చాడు. తర్వాత ఎప్పటికైనా ఎవరికైనా ఆ హల్యకే శాప విముక్తి ఉంది కదండి, ఇంకా విముక్తి లేకుండా ఎలా ఉంటుంది? ఎంత పాపాత్ముడికైనా విముక్తి ఉంటుంది, వాళ్ళకి విముక్తి వచ్చింది. అందువల్ల మాయ లక్షణం ఏమిటంటే ఎలా ఎలా పుడతారో, ఎలా ఎలా ఏ సుకృతాలు ఏ దుష్కృతాలు చేస్తారో, ఎవరికి ఏ బంధాలు కలిగిస్తాయో, అసలు ఎవడు రాక్షసుడో ఎవడు దేవతో మనకి తెలియదు. రూపాలు దేవతలు, బుద్ధి రాక్షస బుద్ధి. ఒక్కొక్కడిది రాక్షస రూపం, బుద్ధి సద్బుద్ధి. ఒక్కొక్కడు చాలా అందంగా కనపడతాడు కానీ వాడి లోపలన్నీ కుళ్ళు బుద్ధులే, పురుగు బుద్ధులే. ఒక్కొక్కడు చూడడానికి చాలా వికారంగా ఉంటాడు, అయితేని వాడిలో అన్ని సద్బుద్ధులే ఉంటాయి. అంచేత ఏమన్నాడు, ఇక్కడ దేవతలు లేరు, రాక్షసులు లేరు, అంతా మహామాయ, నీ బుద్ధి వల్లే వచ్చింది ఇలా అన్నాడు. ఆయనలో ఏదో తెలియని ఒక జ్ఞానం కదిలి ఆలోచన వచ్చిందట. ఏవం చింతయతస్తస్య ప్రాదురాసీత్ అయోనిజ శుక్లాంబరధర కన్యా శ్రక్కిరీటోజ్జలానా అష్టభి బాహుభిర్యుక్త దివ్య ప్రకరణోద్యత. అతడు ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇంతలో అతని ముందు